మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకటూటుకూరి. గత 2-3 వారాలుగా కొంత టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల షో చేయలేకపోయినందుకు మరొకసారి చింతిస్తున్నాను. అలాగే ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మైండ్ మీడియా వారు సమర్పించేటువంటి భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి శ్రోతలందరికీ ఈ కార్యక్రమాన్ని వింటూ ఆదరిస్తూ మీ ఫీడ్బ్యాక్, కామెంట్స్, రివ్యూస్ అన్నీ పంపిస్తున్నందుకు చాలా సంతోషం. చాలామంది రిపీటెడ్ పాడ్కాస్ట్లు విన్న తర్వాత వాళ్ళ ఆలోచన నాతో పంచుకోవడం జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ ఆలోచనల్ని ఈ షో మీద మీ కామెంట్స్ని పంపించాలంటే కనుక contact@mindmedia.com మీరు ఈమెయిల్ చేయొచ్చు. లేకపోతే mindmedia.com వెళ్ళి అయినా సరే మీకు ఆ ఈమెయిల్ ఐడి అక్కడ దొరుకుతుంది. సో mindmedia.com విజిట్ చేయండి. అలాగే ఉన్నటువంటి చాలా కేటగిరీస్లో మీకు నచ్చిన షోస్ని అలాగే ఆర్కైవ్ చేసి యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, myindmedia. సో ఇది ఛానల్ నేమ్. సో అలాగే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి myindmedia వెంకటూటుకూరి అని టైప్ చేసినా కూడా మీకు యూట్యూబ్ లింక్స్, పాత పాడ్కాస్ట్లు అన్నీ వస్తాయండి. ఇకపోతే గత సుమారు 1.5 సంవత్సరాల కాలం పైగా భారతీయత మన బాధ్యత కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎన్నో ఎపిసోడ్స్ మనం చేసుకున్నామండి. యాక్చువల్గా వేరియస్ టాపిక్స్, కేవలం ఆధ్యాత్మికత మీద కాకుండా దేశం, ధర్మం ఇలాంటి ఎన్నో కోణాలు మనం మన షోలో విశ్లేషించుకోవడం కూడా జరిగింది. సో వీటన్నిటినీ ఒకసారి నేను తిరిగి మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ చరిత్ర చాలా తక్కువ మందికే మనకి తెలుస్తుంది. సో ఈ 1000 సంవత్సరాల్లో మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరిగింది అనే ఒక సిరీస్ చేసాము. అది సుమారు 4 ఎపిసోడ్ సిరీస్. సుమారు 1300 సంవత్సరం నుంచి కరెంట్గా 370 ఆర్టికల్ అబ్రోగేషన్ దాకా మనం దాంట్లో ఆ టాపిక్లో కవర్ చేసాం. అలాగే విభిన్నమైన అంశాల్లో నాకు చాలా నచ్చినటువంటి అంశం ఎఫ్సిఆర్ఏ, గత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి మార్పులు తెచ్చారు, అలాగే ఎఫ్సిఆర్ఏ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి. సో ఇలాంటివి కూడా మనం చాలా వరకు చర్చించుకున్నాం. దీంతో పాటుగా వాట్ హ్యాపెన్ టు హిందూ పాపులేషన్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా. సో ఈ టాపిక్ మీద కూడా సుమారు 4-5 షోస్ ఈ సిరీస్లో చేసాము. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిందూ పాపులేషన్ ఇన్ బంగ్లాదేశ్, ఇన్ పాకిస్తాన్, ఇన్ ఆఫ్ఘనిస్తాన్, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అలాగే కేరళ, వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇట్లాంటి వేరియస్ టాపిక్స్ అన్ని మనం కవర్ చేసాము. అలాగే గత నెల రోజుల్లో గోవా మీద కూడా 250 సంవత్సరాల్లో గోవా హిందూ రాష్ట్రంగా ఉన్న గోవా ఎట్లా పోర్చుగీస్ వాళ్ళ దీంతో పాలనలో మనకి ఎంత క్రిస్టియన్గా ఎట్లా మారిపోయింది అనే చాలా రియల్ ఎగ్జాంపుల్స్తో మనం తీసుకొని చూసాము. అలాగే రామ మందిర నిర్మాణం 5 ఆగస్టు కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే temples.net, మన mytemples.net. సో ఇది కూడా మనకి గిరీష్ గారితో కూడా మనం పరిచయ వేదిక చేసుకున్నాము. సో చాలా సంతోషం. యాక్చువల్గా ఎంతోమంది దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళ కెరీర్తో పాటుగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడాలి, అలాగే ధర్మానికి ఉపయోగపడాలి అని నాకు తెలిసిన మిత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం పరిచయం చేసుకుంటూ జరుగుతుంది. సో దీంతోపాటు ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే వ్యక్తి ఇంకా మనకి లైన్లో రాలేదు. సో ఈలోపు నేను మిగతా దానధర్మ గురించి, అలాగే దానధర్మ కార్యక్రమాలు మనం ఏం చేస్తున్నాం, ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలు ఏంటి అనేది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈలోపు మనకి క్రాంతి కుమార్ గారు, శ్రీధర్మ జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ బాపట్ల, క్రాంతి కుమార్ గారితో ఈరోజు పరిచయ కార్యక్రమం అనుకున్నాము, చూద్దాము ఆయన వస్తారు. సో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో దానం ధర్మం సో ఈ రెండు భాగాల్లో కేవలం సోషల్ సర్వీస్తో సోషల్ సర్వీసే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మన దేశం మన ధర్మం నిలబడాలి అనే ఉద్దేశంతో గ్రౌండ్ మీద ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. వీటిలో భాగంగా క్లుప్తంగా చెప్పాలి అంటే గనక దానం సైడ్ ఒక 4-5 విశిష్టమైన ప్రాజెక్ట్స్, అలాగే ధర్మం సైడ్ 4-5 ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకి వాట్సాప్ గ్రూప్ అలాగే ఫేస్బుక్, ఈ గ్రూప్స్లో మనకున్నటువంటి స్నేహితులు బంధువులు లైక్ మైండెడ్ పీపుల్ని పూల్ చేసుకొని ప్రతి నెల కూడా ఒక 500-1000 రూపాయలు ఒక చిన్న అమౌంట్ వేసుకొని మనం ఈ ధర్మ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్, సో ఈ కార్యక్రమం గురించి బహుశా నా రేడియో షోస్ వింటున్న వాళ్ళకి తెలుస్తూ ఉండొచ్చు. ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అంటే గ్రామాల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి పేద గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించే ఈ కార్యక్రమం గత 3.5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి మండల స్థాయి గర్భిణీ పిహెచ్సి సెంటర్స్లోకి వెళ్ళి ఎక్కడైతే మనకు వాలంటీర్స్ సహాయం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి కావాల్సినటువంటి అక్కడ లోకల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగేటువంటి అన్నదానం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి సుమారుగా ఒక 17,000 మంది గర్భిణీ స్త్రీల దాకా మనం సహాయం చేయగలిగాము. దీంతో పాటుగా ఇది బహుశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనమే చేశాము అని అనుకుంటున్నాను. సరే, ఈలోపు మనకి క్రాంతి కుమార్ గారు లైన్లో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి.
నమస్తే, ఓం నమః శివాయ.
క్రాంతి గారు నమస్తే, ఓం నమః శివాయ. మీరు బాగున్నారా?
బాగున్నాను సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
బాగున్నాను క్రాంతి. సో ముఖ్యంగా ఫస్ట్ మీకు క్రాంతి గారు, మీరు మైండ్ మీడియా వారు సమర్పించే ఈ భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో క్రాంతి గారు, మిమ్మల్ని మీరు ఒకసారి శ్రోతలకి, నేను ఒకసారి నాకు అర్థమైనట్టుగా నేను పరిచయం చేస్తాను, దాని తర్వాత మిమ్మల్ని మీరు కూడా పరిచయం చేసుకోండి. క్రాంతి కుమార్ గారితో పర్సనల్ గా నాకు చాలా సంబంధమే ఉంది. గత 3 సంవత్సరాల కాలంలో కూడా క్రాంతి కుమార్ గారితో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి ప్రయాణం అనితర సాధ్యమైన ప్రయాణం అని చెప్పడంలో ఎటువంటి సందేహపడను నేను. మన దేశం కోసం మన ధర్మం కోసం ఎంతో మంది నిస్వార్థంగా గ్రౌండ్ వారియర్స్ చేస్తున్నటువంటి సేవల్లో క్రాంతి కుమార్ గారిని డెఫినెట్ గా ముంద వరుసలో ఉంటారు అని అనొచ్చు. వాళ్ళ గ్రామంలో బాపట్ల ఏరియాలో పనిచేస్తూ వివిధ ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి కేవలం యువతకే కాకుండా ఎంతో పెద్దవాళ్ళని సైతం ఆయన దారులు ఆయన దారిని ఎంచుకొని ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడిన క్రాంతి కుమార్ గారిని ఈరోజు మైండ్ మీడియా రేడియో ద్వారా అందరికీ పరిచయం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. క్రాంతి కుమార్ గారు నమస్కారం.
సార్ నమస్తే సార్.
చాలా సంతోషం. మిమ్మల్ని మీరు ఒకసారి మన శ్రోతలు పరిచయం చేసుకోండి.
ఓకే సార్, ఓకే. అలాగే ముందుగా మన దాన ధర్మ ట్రస్ట్ కి, దాన్ని ఇంత ముందు చక్కగా ముందు తీసుకెళ్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. సార్, నా పేరు దేవర క్రాంతి కుమార్. హలో,
చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి.
సార్, నా పేరు దేవర క్రాంతి కుమార్ అండి. అయితే మరి బాపట్ల మండలం, బాపట్ల మాది బాపట్లలే, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేనేంటంటే ఎంబీఏ చేశాను, స్టడీ పరంగా ఎంబీఏ చేశాను. ఈ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కన్వర్షన్స్ అనేవి ఎందుకు అవుతాయి అనే విషయం మీద మాట్లాడదాం అంటారా?
లేదు, ఫస్ట్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీరు ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఫస్ట్ మీరు అసలు హిందూ ధర్మం కోసం పనిచేయాలి అని ఎందుకు అనుకున్నారు, అసలు అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి?
సార్ ఓకే, అయితే
అలాగే మీ ట్రస్ట్ పేరు నుంచి ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం.
ఓకే సార్. ఓకే సార్, వాస్తవంగా నేను ఈరోజు హిందూ ధర్మానికి పూర్తిగా ఆకర్షితున్నాయి. నేను దాని పరంగా కార్యక్రమాలు సేవ చేస్తున్నాను. కానీ వాస్తవంగా ఒకప్పుడు మా ఫ్యామిలీ అనేది కూడా ఏది ఎవరు కూడా హిందూ ధర్మంలో లేరు. మా తాతలు అంటే మా అమ్మ వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని, మా నాన్న వాళ్ళ మదర్ గాని ఫాదర్ గాని, వాళ్ళందరూ కన్వర్ట్, పూర్తి కన్వర్ట్. వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే మేము ఉంటున్న ఏరియా బాపట్ ఏరియా దాదాపు పూర్తి కన్వర్షన్ ఏరియా, అది ఈరోజు భారీ స్థాయిలో ఉంది.
గ్రామాల్లోనా క్రాంతి కుమార్ గారు, అంటే సుమారు ఎన్ని బాపట్ల మండలంలో చూస్తే ఎంత శాతం ఉంటదంటారు? అంటే మీరు చెప్పి మీరు తాతల నాటి కాలంలోనే కన్వర్షన్ అయ్యారంటే ఇప్పుడు 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 ఎలా ఉంది పరిస్థితి? సహజంగా
ఒక బాపట్ల మండలం తీసుకుంటే మేముంటున్న ఏరియాలో దాదాపు 80% కన్వర్షన్ ఉంటది.
ఓ 80%, ఓకే.
నేనుంటున్న ఏరియాలో 80% ఉంటది. అది చుట్టుపక్కల కొద్దిగా అంటే చిన్న చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చేసరికి 40%, 30%. ఓవరాల్ గా బాపట్ల మండలం వచ్చేసరికి మనకి దాదాపు అట్లీస్ట్ అంతగానో 50 above ఉంటది.
ఓకే ఓకే, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందర అసలు మీరు మీరు ఎందుకు ఆకర్షితులయ్యారు అది మాట్లాడదాం.
ఓకే సార్. ఓకే, ఇందా చెప్పినట్టు ఏంటంటే వాస్తవంగా మేము ఎవరం కూడా మా తాతల కాలం నుంచి కూడా మేము ఎవరు కూడా హిందూ ధర్మం లేము. అయితే మా అమ్మగారు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చర్చి తీసుకెళ్తాం. తర్వాత కాలక్రమేణా మేము కూడా బిలీవర్స్ గా, మా ఫ్యామిలీ కూడా బిలీవర్స్ గానే ఉంటాం. ఎవ్రీడే మార్నింగ్ లేవంగానే మళ్ళీ ఈవినింగ్ పడుకునేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు మేము కూడా బైబుల్, మా అమ్మ నాన్నతో పాటు బైబుల్ చదవటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ మా ఫాదర్ కి మదర్ కి జాబ్ హోల్డర్, వాళ్ళ జాబ్ హోల్డర్ సరే కూడా మా ఇంట్లో పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటూ ఉండేది. దానికి కారణం ఏంటి అని చెప్పి నేను చిన్న వయసులో మేము పెద్దగా ఆలోచించలేదు. కానీ కొద్ది వయసు పెరిగిన తర్వాత ఒక అంటే నేను MBA చదువుతున్న టైంలో, మేబీ డిగ్రీ ఫైనల్ ఆ టైంలో కొద్ది బాగా డెప్త్ గా ఆలోచించంటే సమస్యలు ఎక్కువైపోయింది. సరే ఏంటి ఏందనగానే అంటే నా ఫ్రెండ్స్ తో కొంతమంది హిందూ ఫ్రెండ్స్ అడగంగానే, అరే మీ మీ యొక్క హౌస్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, వాస్తు ప్రాబ్లమ్స్ ఉందేమో అని చెప్పి అన్నారు. అప్పుడే ఏంటంటే వాస్తు అనే వాటిని నేను నమ్మే ఉంటాను. ఈ వాస్తు జ్యోతిష్యం అంటే మేము వెళ్తున్న దారి వేరు కదా. ఏంటంటే అక్కడ మాకు మేము వెళ్ళి పాస్టర్ చూడండి ఏం చెప్పేవాళ్ళంటే అది కరెక్ట్ గా, ఇది కరెక్ట్ గా, సైతాన్లో అది దెయ్యాలి ఏది చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. మేము అది నమ్మేసేవాళ్ళం. ఏంటి అది నమ్మేసేదే అనుకునేవాళ్ళం. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ అలా చెప్పంగానే ఏదో ఏమో ఏదో ఒక రాయి వేద్దాం చూద్దాము ప్రయత్నించేద్దాం అని చెప్పని సిద్ధాంతిని తీసుకురావడం, ఆయన అనుకోకుండా సిద్ధాంతిని తీసుకురావటం, ఆయన ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పటం, తర్వాత ఆయన మేము నమ్మకపోవటం, కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవటం వాస్తు పరంగా. ఇవన్నీ ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి అసలు ఈ వాస్తు ఏంటి, ఈ జ్యోతిష్యం ఏంటి అని చెప్పని చిన్నగా వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని గురువు అనేవాళ్ళు లేకుండానే గ్రంథాలు తీసుకొచ్చాను, 2-3 రకాల గ్రంథాలు ఒక్కొక్కటి తీసుకొచ్చి నేను వాటిని చదవడం జరిగింది. బాగా చాలా డెప్త్కి వెళ్ళేవాడు, రాత్రి 12-1 గంటల దాకా చదువుతా
ఉండేవాడిని.
నేనేం చేసేవంటే మా ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి, అరే జ్యోతిష్ పరంగా అరే నీ పేరు ఇది కదా, నీ పేరు బలం ప్రకారం నీకు ఇలా ఉంటది రా, నీకు హెల్త్ ఇది ఇది ప్రాబ్లం ఉంటుంది చూడు అని చెప్పనే ఉండి వాడు నిజంగా ఉండరు నాకు ప్రాబ్లం ఉంది అనేవాడు. ఇదేంటి పుస్తకంలో ఎప్పుడో రాసి ఉంది, వీడి పేరు బలం ప్రకారం, వీడి నక్షత్ర ప్రకారం, వీడికి ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది నిజమా అని నేను ఆలోచించేవాడిని. అది చాలా
ఆ పుస్తకం చదివిన తర్వాత మీకు అర్థమైందా, లేకపోతే అక్కడ ఎవరన్నా చెప్పారా మీకు ఇది?
లేదు, నేను గ్రంథాలు చదవడం ద్వారానే, వాస్తు గ్రంథాలు జ్యోతిష్య గ్రంథాలు చదవడం ద్వారానే నాకు వాస్తవం గురువు ఎవరు లేరు.
ఓకే,
వేరే వాళ్ళు అది ఇది ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది అని చెప్పి చెప్పిన తర్వాత ఏంటి తెలుసుకున్నావు అసలు ఎంతవరకు నిజం అని చెప్పి నేను చదవడం మొదలుపెట్టాను. తర్వాత నేనేం చేశాను, టెస్ట్ చేద్దాం అనుకునేవాడిని, ఏంటి ఇలా ఉంది అలా ఉంది టెస్ట్ చేద్దాం అని చెప్పని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కానీ మా బంధువుల దగ్గరికి వెళ్ళి కానీ నీకు ఒంట్లో ఇలా ఉంటుంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పండి, అవును ఉంది అనేవాళ్ళు, నువ్వు ఎట్ చెప్పావు అనేవాళ్ళు. వాస్తు ప్రకారం వెళ్ళి మామూలుగా ఇంట్లో ఆ సమస్య అనగానే నేను మీకు ఈ ప్రకారం ఇక్కడ ఇలా ఉండవు ఇలా ఉండదు అంటే పంట అంటే ఇప్పటి నుంచి కాదు 2006 నుంచి నేను చేస్తున్నది, నా దాదాపు 14-13 సంవత్సరాల అనుభవం ఉంది ఇందులో. తర్వాత ఒక్కసారికి నేను నమ్మలేదు ఈ గ్రంథాల్లో కూడా ఎందుకు ఇలా ఉందని చెప్పిన తర్వాత చాలా పరిశీలన చేసిన తర్వాత ఈ ఎంత ఏంటి ఎలా జరుగుతుంది ఈ ఎంత రాసింది ఎవరు దీని మూలం ఏంటి హిందూ ధర్మం హిందూ ధర్మానుసారంగా ఋషులు మునులు ఎప్పుడో ఏమి ముందుగానే చెప్పారు కాబట్టి ఇందులో ఏదో సత్యం ఉంది దీన్ని మనం ఫాలో అవ్వడం. తర్వాత కొంతకాలానికి నేను అసలు ఈ కొంతమంది గురువులు కలిశాను అంటే కొద్ది డెప్త్ చేస్తున్నాను కాబట్టి నాకు వాటిని కొద్దిగా ఆకర్షణ అలా మారింది అనమాట. కొంతమంది గురువుని కలిసిన ఒక చాలా మందిని కలిశాను నేను, కలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అయ్యా దీనికి మూలము మేము నమ్మే శివుడు అన్నారు. అన్న తర్వాత నేను బాగా నేను కూడా ఇక విధానంలో వెళ్తూ శివ పూజ చేయటము ధ్యానం చేయటము నేను ఎలా వెళ్తానంటే దాదాపు 2011-12-13 ఈ 3 సంవత్సరాలు అడవిలో ఉన్నారు, అడవిలోకి వెళ్ళిపోయింది నేను. నాకు
ఎంబీఏ చేసిన తర్వాత
అవును ఎంబీఏ అయిపోయింది, అసలు ఎంబీఏ సెకండ్ ఇయర్ వెళ్ళిపోదాం చూసాను నేను, లేదు ఇది పూర్తి చేయాలి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆలోచించి ఎప్పటి నుంచి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయాను.
మీరు ఎంబీఏ చేసిన తర్వాత జాబ్ ఏమైనా చేశారా లేకపోతే ఈ మార్గంలోనే మీరు ఉన్నారా?
చెప్తాను సార్ చెప్తాను వివరంగా
ఓకే
చెప్తాను. వెళ్ళిపోయాను, వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 2-9 సంవత్సరాల అక్కడ ఉన్నాను. గురువులు ఏమన్నారంటే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే దాదాపు ఒకరిద్దరు కాదు చాలా మంది అబ్బాయి ఇక్కడ నువ్వు నీ ఆలోచనలు మా దగ్గర కాదు ప్రజల్లోకి తీసుకెళ్ళు బాగున్నాయి అన్నట్టు ఏదో చెప్తూ ఉండేవాళ్ళు, ఒక వెళ్ళిన 6 నెలలకి ఏదో చెప్తూ ఉండేవాళ్ళు. అయినా సార్ నేను లేదు వెళ్ళను ఏదో చెప్పుకుంటూ నేను చేస్తూ ఉండేవాను, వాళ్ళ దగ్గర ఉంటూ నాకు జ్ఞానం కావాలి నేను మీ దగ్గర నేర్చుకోవాలి మీ దగ్గర జ్ఞానం కావాలి నేను ఇక్కడే ఉండిపోతానని చెప్తూ ఉండేవాను. కానీ చివరికి వాళ్ళు నన్ను చివరికి నా మనసు కూడా మార్చేవాళ్ళని పంపించేస్తాను సరే ఇది పక్కన పెడదాం. వచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి చూస్తున్నాను ఆ సమయంలో ఈ కన్వర్షన్స్ అనేవి చాలా భారీ స్థాయిలో ఉంటాము, వాటి విమర్శ ఎక్కువ అవటము, వీటిని మనం ఎలా సరి చేసుకోవాలి ఈ ధర్మాన్ని ఏ విధంగా సరి చేసుకున్నాం అని ఆలోచనతో వచ్చాను నేను. తర్వాత చాలా కాలం నేను ఈ హిందూ ధార్మిక సంస్థలతో కలిసి పనిచేశాను.
వెరీ గుడ్.
ఇట్లా తర్వాత ఎన్ని నమ్మకము శివుని పూజించడం ఇటు చేయడము తర్వాత హిందూ ధర్మం సంబంధించి మనం ఏమన్నా కొద్ది మార్పు తీసుకురావాలన్న ఆలోచన బాగా బలంగా కలగటం, ఆ ఆలోచన కలిగిన తర్వాత ఏమన్నా ఒక సంస్థ ఏర్పాటు చేద్దాం అనుకోవటం, ఆ సంస్థ ద్వారా మనం ఒక మార్పు రావాలని ప్రయత్నం చేయటం, ఈలోపు నేను ఇట్లా ప్రయత్నాలు చేస్తున్న భాగంగా మీరు నాకు పరిచయం అయ్యారు.
అవును,
ఆ పరిచయం కాడి నుంచి ఇక మనం కలిసి దాన ధర్మ గాని నేను ఏర్పాటు చేసినటువంటి ధర్మజ్యోతి అనే సంస్థ గాని మనం కలిసి చాలా వర్క్ చేస్తున్నాము.
బాగుంది క్రాంతి, బాగుంది బాగుంది. ఇప్పుడు ఇది నాకు కొత్తగా నాకు తెలియదు కొన్ని కొన్ని విషయాలు కూడా, మన శ్రోతలు కూడా డెఫినెట్ గా ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది క్రాంతి, అంటే ఇప్పుడు సహజంగా ఈ సమాజంలో ఇప్పుడు మీరేదైతే చెప్పారో ఇందాక వాళ్ళు ఏదైతే చెప్తారో మేము అది అది నమ్మేసేవాళ్ళం, దాన్ని ఎక్కువగా అంత పట్టించుకునే వాళ్ళం కాదు అని అన్నట్లు మీరు అన్నారు కదా. సో సహజంగా కూడా జనాల్ని ఇట్లాగే అంటే హిందూ ధర్మానికి హిందూ ధర్మం మీద కానీ లేకపోతే ఆచరించని వాళ్ళు వాళ్ళ మీద ఇట్లా దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారా, అంటే వాళ్ళ మైండ్ లో ఇంకా వేరే ఏం ఆలోచన రాకుండా చేస్తూ ఉంటారా, ఇది మనం కామన్ గా ఎట్లా అర్థం చేసుకుంటారు?
సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి నాకు అవుతుంది.
వినిపిస్తుందా క్రాంతి గారు?
వినిపిస్తుందా? ఇప్పుడు పర్లేదు, ఏదో బాగా డిస్టర్బెన్స్ ఉంది అయినా పర్లేదు మాదిరిగా.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారంటే వీళ్ళు హిందూ ధర్మం మీద లేనిపోని అని చెప్తూ ఉంటారు, సో మేము అదే నమ్మేసేసేవాళ్ళం అందుకని మేము పెద్దగా ఆలోచించలేదు అన్నట్లు మీరు అన్నారు. సహజంగా కూడా గ్రౌండ్ లో ఇలాగే ఉంటదా, లేకపోతే ఆలోచించే వాళ్ళని వాళ్ళ ప్రశ్న ఏమన్నా అడిగితే గనక వాళ్ళకి సమాధానం చెప్పకపోవటం ఇట్లా ఏమైనా చేస్తే మిమ్మల్ని దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అసలు మామూలుగా?
మీరు అడిగింది ఏంటంటే ఈ కన్వర్షన్ విధానంలో ఎంత ఒక భాగం సార్?
ఓకే,
కన్వర్షన్స్ విధానంలో ఒక భాగం ఎట్లా ఉంటదంటే, ఫస్ట్ వీళ్ళు ఎలా ఉంటదంటే, ఫస్ట్ ఈ ఆరోగ్య పరిస్థితి భారీ అని ఉంటారు కొంతమంది. వాళ్ళేంటంటే, అంటే మేము చదివిన ధర్మ గ్రంథాల ప్రకారం ఏంటంటే, వాళ్ళ పుట్టిన నక్షత్రాన్ని బట్టి, సమయాన్ని బట్టి గాని, పూర్వజన్మ పాప కర్మాలను బట్టి గాని, వాళ్ళకి ఈ జన్మలో ఏదో రోగాలు అవి వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవటము, లేకపోతే వాళ్ళు తినే తిండి కానీ, లేకపోతే ఉండే ప్రాంతం కానీ, వాళ్ళు ఈ సమస్య వస్తూ ఉంటాయి.
అవును,
వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ చేసి ఏంటి, ఫస్ట్ ఏంటంటే వాళ్ళు నమ్ముతున్న విధానాన్ని, సిద్ధాంతాన్ని ఆపిచ్చేసి వీళ్ళ సిద్ధాంతం లాక్కొచ్చి ప్రయత్నం చేస్తారు.
అంటే అసలు ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు క్రాంతి?
ఎవరు ఉండరు,
దాదాపు ఎవరు ఉంటారు. ఇప్పుడు
మేబీ
వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా?
అవును, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి.
వాళ్ళకైనా ఒక కళ్ళజోడు ఉండటము, కాళ్ళ నొప్పులు ఉండటం, ఏదో ఒకటి ఉంటుంది
ఖచ్చితంగా. ఇప్పుడు మీకు వచ్చి ప్రార్థన చేసే పాస్టిక రోగాలు
ఉంటాయి.
ప్రార్థన చేసి మీకు ఆయన ఇస్తాడు, అతను తాగడు మళ్ళీ, అతను తాగితే మనం తగ్గిపోవాలి కదా, మనం ఆయన జాగ్రత్త కావాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఈ రోగాలను తగ్గిస్తాము, మా దేవుడు నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, రోగాలను తగ్గిస్తాడు, అది చేశాడు, ఇది చేశాడు, బైబుల్ అది ఉంది, ఈ బైబుల్ ఏం చెప్పారు, ఇలా సోది సుత్తం చెప్తా ఉంటారు తప్ప, బయట సుత్తంత అబద్ధాలు తప్ప, అసలు నిజం అసలు బైబుల్ ఏముంది చెప్పరు.
అర్థమైంది,
ఆ సుబ్బారావు అలాగే ఈ అప్పారావు అలాగే చెప్తూ
ఉంటారు. ప్రశ్న ఇప్పుడు, సో ఇప్పుడు అది పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు శ్రీధర్మ జ్యోతి ద్వారా మీ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దీన్ని ఈ ఒక్కోటి ఒక్కోటి చెప్పుకుంటూ వద్దాం. మీరు అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది ఎందుకు మన సమాజానికి కానీ ధర్మానికి కానీ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు?
అయితే సార్, ఈరోజు నేను ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో దానికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకున్న భాగంలో కొన్ని సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకంటే అనేక చోట్ల ఇప్పుడు మీకు చెప్పాను, ఈ ఆర్థిక పరిస్థితులు బాగలేక కూడా ఈ కన్వర్షన్స్ అనే వాటిపై దారి మళ్ళుతుంది కొంతమందికి. వాన్ని కూడా సరి చేసుకునే భాగంగా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను. మన భారతదేశంలో ఉన్న సమస్య ఏంటంటే, మెయిన్ ఈరోజు క్రిస్టియానిటీ అనేది బాగా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే, సేవ విద్య. మెడికల్ పరంగా వాళ్ళు చాలా ఇచ్చేసారు, నెక్స్ట్ వచ్చేసరికి విద్య పరంగా చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇచ్చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, రోగాలు అని,
అవును,
వాళ్ళు మందులు రాస్తూ దేవుడు తగ్గిస్తున్నారని చెప్పని మాటలు చెప్పి వాళ్ళని ఇటు మార్చడం జరుగుతుంది. రెండో వచ్చి చదువు, చిన్నపిల్లలకి చదువు చెప్పిస్తామని చెప్పని చిన్నపిల్లని తీసుకెళ్లిపోయి క్రిస్టియన్ స్కూల్స్ వచ్చేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ యొక్క విషయం కూడా జరుగుతుంది. అయితే నేనేంటంటే, ధర్మజ్యోతి అనే సంస్థ ఏర్పాటు చేసి మీలాంటి పెద్దల సహకారంతో ఏమన్నా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ప్రయత్నంతో నేను స్టార్ట్ చేశాను. అందులో మెయిన్ దాన ధర్మ వాళ్ళు, అంటే మీరు మోస్ట్లీ 50-60% ఈ రోజు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమాల్లో, ఈ సేవా కార్యక్రమాలు కానీ, దైవ కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు కానీ. మేము వచ్చేసి ఈ రోజుకి మేము 18 గుళ్ళు మేము తెరిపించామండి, మూసేసిన గుళ్ళు బాపట్ల చుట్టుపక్కల
18
పద్దెనిమిది గుళ్ళు తెరిపించాము. రామాలయాలు కూడా ఉన్నాయి.
ఇవన్నీ ఎలాంటి గుళ్ళు క్రాంతి? అంటే మనం మనం శ్రోతలకు తెలియాలి, అంటే పెద్ద పెద్ద దేవాలయాలా, లేకపోతే ఏంటి పరిస్థితులు, ఏంటి చిన్న చిన్న దేవాలయాలు?
పెద్ద పెద్ద దేవాలయాలు అనేది దాదాపు ముయ్యూరు, ఎందుకంటే పెద్ద దేవాలయాల్లో గవర్నమెంట్ ఆదాయాలు అంటే ఉంటాయి కదా.
అవును,
ప్లస్ దాంట్లో అర్చకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు, అది కామను. ఈ చిన్న చిన్న గ్రామాల్లో గ్రామ దేవతల దేవాలయాలు, రామాలయాలు ఇట్లా ఉంటాయి.
పోలేరమ్మ తల్లి,
పోలేరమ్మ తల్లి, గంగాలమ్మ తల్లి, తర్వాత అంకమ్మ తల్లి, తర్వాత ఈదులమ్మ తల్లి, తర్వాత వచ్చేసరికి చిన్న చిన్న కనకదుర్గమ్మ లాంటి దేవాలయాలు, తర్వాత చిన్న 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 రామాలయాలు.
అవును,
ఇటువంటి ఈరోజు మేమంతా కూడా 18 గుళ్ళు తెరిపించాం. ఈ 18 గుళ్ళు తెరిపించి 18 గుళ్ళకు కూడా ప్రతి నెల 500 రూపాయలు ఉలి చేసే పూజ సామాగ్రి ఇస్తాం. ప్రతి నెల 1వ తారీఖు వెళ్ళిపోతాయి మన మన సంస్థలు, ధర్మజ్యోతి సంస్థ వెళ్ళిపోతాయి. 1వ తారీఖు అన్ని 18 గుళ్ళకి ఇచ్చేస్తాం.
అవును,
అందులో మన దాన ధర్మ 12 గుళ్ళకు ఇస్తుంది ప్రతి నెల.
అవునండి,
మన మన దానధర్మ 12 గుళ్ళకి ఇస్తుంది. తర్వాత వచ్చేసరికి ప్రతి నెల మన దాన ధర్మ అండ్ ధర్మజ్యోతి సంస్థ కలిపి ప్రతి నెల 9వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 90, 100, కొంచెం 120 మంది కూడా వస్తుంటారు గర్భిణీ స్త్రీలు. ప్రధానమంత్రి మాతృత్వ శిశు అభియాన్ అని చెప్పని ప్రతి నెల 9వ తారీఖున అది జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ రోజు మనం మన ధనాధర సంస్థ ద్వారా, ధర్మజ్యోతి సంస్థ ద్వారా ఆ రోజు ఒక్కొక్కరికి 100 నుంచి 120 రూపాయలు ఫ్రూట్స్ ఇస్తాం మనం ఒక్కొక్కరికి కూడా. సీజన్ల వారీగా ఏవైతే ఉన్నాయో మనకి, ఈ రోజు యాపిల్ ఉంది, యాపిల్ ఇస్తాము, యాపిల్ 2 బత్తాయి కల్పిస్తాం ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఫ్రూట్ వస్తుంది, దానిమ్మ వస్తుంది, అవి వస్తాయి. ఆ సీజనల్ గా మనకి ఏవైతే ఫ్రూట్స్ దొరుకుతాయో వాటిని మనం తీసుకోవడం గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా వాళ్ళందరికి కూడా ఒక్కొక్కరికి 100 నుంచి 120 రూపాయలు మన పంచుతూ జరుగుతుంది. అది ప్రతి నెల ఇప్పటి నుంచి కాదు, మనం దాదాపు 2 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్ మనం.
అవును అవును క్రాంతి గారు,
మేబీ బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ లో పంచుతాము, 2 సార్లు కర్లపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ లో పంచాం మనకి మనం.
అవును,
నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువగా ఏంటంటే శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో ప్రతి ఇది మనం 2 ఇయర్స్ పంచాము, ఇప్పుడు 2 ఇయర్స్ మనం 2 ఇయర్స్ నుంచి పరిచయము, 2 ఇయర్స్ పంచాము మనం. బాపట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 108 చిన్న చిన్న ఆలయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఇందాక పోలేరమ్మ, గంగాలమ్మ, అంకమ్మ తల్లి, తర్వాత చిన్న చిన్న రామాలయాలు, చిన్న చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్స్, ఈ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అటువంటి చిన్న చిన్న దేవాలయాలకి శ్రావణ దసరా సమయంలో మనం ఏం చేస్తాం అంటే 108 దేవాలయాలకి 2 ఇయర్స్ నుంచి
పెంచుతున్నాం.
నెక్స్ట్ వచ్చేసరికి శ్రావణ మాసంలోని ఈ దళిత వాళ్ళు అయితే ఉంటాయో, ఈ కన్వర్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నటువంటి దళిత వాళ్ళు ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో ఆ నెల మొత్తంలో కూడా వాటిని మనం చూసుకొని అక్కడ శ్రావణ మాస పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.
అంటే సామూహిక పూజా కార్యక్రమాలు,
సామూహిక పూజా కార్యక్రమాలు చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్, వీటన్నిటికన్నా మెయిన్ వచ్చేసరికి కార్తీక మాసం. కార్తీక మాసంలో 30 రోజులు 30 దళిత వాళ్ళు ఎంచుకుంటాం. 30 రోజులు 30 దళిత వాళ్ళు ఎంచుకొని అంటే ఏమన్నా చిన్న చిన్న గ్రామాలలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ రోజు ఆగుతుంది, ఏమన్నా మనిషి ఇది అవడం కానీ ఏమో తప్ప ఏ కార్యక్రమం మాత్రం అసలు ఆగదు. అంటే 30 రోజులు చేయడం చిన్న విషయం, అందుకే ఈ మాట చెప్పాను నేను. అసలు మనం ఎంత మేము సార్ మనం ఎలా చేస్తామంటే కార్యక్రమం, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడవారందరూ కూడా సాయంత్రం 5 గంటల శుభ్రం తలస్నానం చేసి వచ్చేస్తారు. దాదాపు 4 టిన్నులు 3 టిన్నులు కొన్ని ఏరియాలో అయితే 5 టిన్నులు పడతాయి. టిన్ వచ్చి 15 కిలోలు సార్ ఆయిల్, కొన్ని వేల ప్రమిదలు. నాతో పాటు 5 ఉంటారు, మన ధర్మజ్యోతితో పనిచేసే కుర్రాళ్ళు ఆ కార్తీక మాసం మొత్తం కూడా ఐదు నా పక్కనే ఉంటారు రోజు. ఉదయం నుంచి సాయం దాకా ఆ కార్యక్రమం, ఏ ఊరైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం కోసం మొత్తం వర్క్ చేయటం, ఆ ఏరియా మొత్తం ఆ రోజు అంత ముందు రోజు మన వాళ్ళు చెప్పడం, మేము కార్యక్రమం చేద్దాం అనుకోవటం, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం, వాళ్ళ ఊరు మొత్తం కూడా ఈ రోజు ఏంటంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వచ్చినాయి, ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్ ఉంది. ఈ గల్లీకి అటుప ఈ ప్రతి రోడ్డుకి అటుపక్క ఇటుపక్క కొన్ని వేల దీపాలు వెలిగిస్తాం కార్తీక మాసంలో.
మీరు చెప్తుంటేనే క్రాంతి గారు ఇది చాలా 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 ఆధ్యాత్మికంగాను మన గ్రామాల్లో ఎంతో ఎంతో ధార్మికత మేలుకొలిపే కార్యక్రమం ఇది, చాలా బాగుంది చెప్పండి.
అవును సార్. అండ్ నెక్స్ట్ ఆ దీపాలు వెలిగించిన తర్వాత అందరు ఆ ఊర్లో మొత్తం వాళ్ళకి వచ్చేస్తారు. ఊర్లో మొత్తం వాళ్ళకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేస్తామంటే భజన ఏర్పాటు చేస్తాం. చక్క ఆరేడు పాటలు చక్క భజన జరుగుతుంది, అమ్మవారి పాటలు కానీ, వినాయకుడు పాట కానీ, శివుడు పాట కానీ, సుబ్రహ్మణ్య స్వామి నాయుడు పాటలు చక్కగా పాడతాం, వన్ బై వన్ పాడతాము. భజన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక వక్తను తీసుకెళ్తాం అక్కడికి. ప్రతిరోజు వక్త వస్తాడు మనకి, అంటే చక్కగా మన స్వచ్ఛంగా చెప్పే వక్త వస్తాడు, ఒకతను వస్తాడు. మన ధర్మం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన ఆచార వ్యవహారాలు ఏంటి, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, దైవం అంటే ఏంటి, మనం ఎలా అనుసరించాలి, ఎలా మనం మనం ఎలా ఇది విధానం చేయాలని చెప్పని చక్కగా వివరిస్తాడు అందరికి.
సూపర్.
ఈ అంతా వివరించిన తర్వాత వాళ్ళని ఎవరైనా లేచి అమ్మ మీరేమైనా చెప్పాలనుకున్నారా, మీకేమైనా జరిగి ఇప్పుడు ఏమంటే మేము చెప్పిస్తామంటే వీళ్ళు ఈ క్రిస్టియానిటీలో ఏం చెప్తుంటారంటే అమ్మ మీకేమైనా జరిగిందా, స్వప్నం వచ్చాడు, దేవుడు వచ్చాడా, అయ్యా నీకెవరైనా వచ్చాడా, ఆ నాకు పైన ఆకాశంలో కనబడ్డాడండి, కళ్ళ కనబడ్డాడండి, తెల్లబట్టలు కనబడ్డాడండి అని చెప్తుంటారు.
టెస్టిమోనియల్స్.
జస్ట్ అయితే ఇది మనలో ఉంది కానీ మనలో లేదు. మేమేం చేస్తామంటే ఖచ్చితంగా ఆ గ్రామంలో హిందూ ఒకటి ఒకటి సార్ హిందుత్వానికి ప్రచారం లేదు.
అవును.
ఆ ప్రచారం అనేది ఒక వేరే మతాల్లోనే ఉన్నాయి.
అవును.
కానీ మన ఏంటంటే నమ్మకం.
అవును.
ఆ నమ్మకాన్ని వీళ్ళు చెప్పుకోరు.
అవును.
ఏంటంటే మీరు ఏమి దేవతలు కనబడ్డారా, అమ్మా మీరు దేవతను పూజించే వల్ల మీకు అనుకున్న జరిగినాయా, ఎవరన్నా ఉంటే లేదు చెప్పండి అమ్మా అని చెప్పని అడుగుతాం. అడిగినప్పుడు ఫస్ట్ కొంతమంది నగవకపోవచ్చు, తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు లెగుస్తారు. అది మేము ఏం చెప్తామంటే అమ్మా మాకు ఇలా జరిగింది, మాకు ఇలా జరిగిన తర్వాత మేము పూర్తి బిలీవర్స్ అయ్యాము, అంటే ఈ యొక్క హిందుత్వం పట్ల ఆకర్షితులు అయ్యాము, మరి మీరు ఇట్లాంటి ఏమైనా జరిగినాయా, దేవత కనపడడం గానీ, దేవుడు మీకు కళ్ళ కనిపించి వరం ఇవ్వడం గాని, ఇట్లాంటి ఏమి జరిగి అడుగుతాం. వాళ్ళు ఏంటంటే మేము చెప్పిన తర్వాత వాళ్ళు కొద్ది ధైర్యం వస్తుంది చెప్పాలని. ఫస్ట్ కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, సిగ్గుపడుతున్న జనం ఏమనుకుంటారేమని చెప్పి ఏదో ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు మేము చెప్పిన తర్వాత అమ్మ సిగ్గుపడద్దు, భయపోయి ఆలోచించద్దు, చెప్పండి చెప్పి కొంతమంది లేచి అయ్యా నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది, నాకు ఆరోగ్యం బాగాలేదు, శివాలయం చుట్టూ తిరిగాను, పెద్ద మందులు కూడా వాడలేదు, తగ్గిపోయింది, మరి శివుడికి నేను వదిలేస్తానని చెప్పి అనుకున్నాను, నాకు తగ్గించాడు, అమ్మవారికి నేను ఇట్లా పూజ చేశాను నవరాత్రులు టైం 9 రోజులు, నాకు ఇలా ఆ తర్వాత నాకు ఇలా మంచి జరిగింది, నాకు ఇలా కలిసి వచ్చింది చెప్తారు. ఇవి మేము ఎంచుకుంది, అంటే అసలు నిజాన్ని బయటికి రప్పించడం కోసం చేస్తున్న ప్రయత్నం భాగం.
సార్ దీనికి ఇలాంటి కార్యక్రమాలకి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సామూహిక పూజలు గానీ, లేకపోతే కార్తీక దీపారాజన ఉత్సవాలు గానీ, లేకపోతే ఈ సత్సంగం గానీ, భజన గానీ, వీటికి పబ్లిక్ నుంచి మామూలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటది?
రెస్పాన్స్ అంటే సార్ మనం చేస్తున్నది అప్పుడప్పుడు వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నాం, అక్కడే అందులోనే మనకు మైనస్ ఉంది. వాళ్ళకి నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని సరైన దారిలో పెట్టేవాళ్ళు
లేరు.
అంటే సరైన గురువులు, వాళ్ళని మార్గం నిర్దేశం చేసి నడిపించగల గురువులు లేరు. గురువు వ్యవస్థ ఎలా ఉండేది మీకు తెలుగు, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అవును.
కాబట్టి
అంటే క్రాంతి క్రాంతి గారు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు పెట్టలేరు అని అంటే మామూలుగా సహజంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పురోహిత వ్యవస్థ, అంటే పురుల హితాన్ని కోరేటువంటి వ్యవస్థ, పురోహితుడు సహజంగా మన పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు చెప్తూ ఉంటాడు, బాబు ఇదిగో ఈ ఏకాదశి ఉంది, ఇదిగో నువ్వు ఇట్లా చేసుకో, లేకపోతే ఇదిగో నువ్వు మీ ఇంట్లో ఇట్లా మీ అబ్బాయి పుట్టాడు బారసాలు ఇట్లా చేసుకొని సహజంగా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదా?
ఒకప్పుడు వ్యవస్థకి ఇప్పుడు చాలా తేడా ఉంది సార్. ఒకప్పుడు ఇలా చేసుకో అలా చేసుకో నేను పర్టికులర్ గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే, అంటే నేను విన్నదాని ప్రకారం, నేను చదివిన గ్రంథాల ప్రకారం, మన నేను వెళ్ళిన స్వామీజీలు వాళ్ళు కానీ గురువుల దగ్గరికి వాళ్ళు చెప్పిన విధానం ఎలా ఉండేదంటే, అయ్యా ఒకప్పుడు మన ధర్మం ఆచార వ్యవహారం అది మంచి స్థాయిలో ఉంటా కారణం ఏంటంటే గురువులే బ్రాహ్మలే వీళ్ళిద్దరు కూడా ఈ వ్యవస్థను చక్కగా నడిపిస్తూ సత్యాన్ని చూపిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే అంత కూడా కొద్దిగా పరిస్థితి వేరుగా ఉంది. వ్యవస్థ ఈ యొక్క ధర్మాన్ని రక్షించే వ్యవస్థ కొద్దిగా గాడి తప్పింది. అంటే అందరినీ అన్నం నేను చూసిన వాళ్ళు చాలా మంది అనుకున్న దానికన్నా వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకం అనుకుంటే కాకుండా దానికన్నా బెటర్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మనకున్న విధి విధానం సరిపోదు, వాటిలో మనం చాలా మార్పులు తీసుకురావాలి. ఆ మార్పులు తేవాలంటే నాలాంటి వాళ్ళు వాళ్ళు అవుతుందని నేను అనుకోవట్లేదు. సపోజ్
మీరు చేసేటువంటి ప్రయత్నం గ్రామ స్థాయిలో గ్రౌండ్ మీద చాలా ఇంపార్టెంట్ కదా క్రాంతి గారు, అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు. ఎంత ఎంత సోషల్ మీడియాలో మనం అరిచి గీబెట్టుకున్నా, లేకపోతే ప్రవచనకర్తలు పెద్దవాళ్ళందరూ ఎన్నో ప్రవచనాలు చెప్పినా, ఇదంతా ఒక ఎత్తు అయితే గ్రామాల్లో తిరిగి ఈ మన మన ధర్మం ఇదయ్యా, మన సంస్కృతి ఇది, మన సాంప్రదాయాలు ఇది, మన దేశం ఇది అని జనాల్ని క్రోడీకరించుకొని అందరినీ కలిపి యునైటెడ్ గా చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఆ పైన ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ లేకపోతే ప్రవచనాలు కానీ సో కొంతవరకే ప్రభావాన్ని ఇస్తాయి అని అది నా ఉద్దేశం క్రాంతి గారు.
సార్ ఇప్పుడు హిందూ ధర్మానికి ప్రతిదీ వ్యతిరేకంగానే ఉంది.
అవును,
ప్రతిదీ ఒక మీడియా ఏంటి, రాజకీయం ఏంటి, ఈ రోజు అందరికి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు.
అవును,
పాస్టర్ గా మారినోడు జీతం, ఇమాము గా మారినోడు జీతం.
అవును,
ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాడు ఏం చేస్తాడు, దానివైపు ఆఫీస్ పెడుతున్నాడు.
అవును అవును,
ఇటువంటి పరిస్థితుల్లో ఇందని అన్నాం చూసారు, వ్యవస్థ బలోపేతం కావాలంటే నాలాంటి వాడు ఒక వాళ్ళు, మీ లాంటి వాళ్ళు ఒకరు కాదు, మన అందరం కూడా ఐక్యం అవ్వాలి.
అవును,
అది ఎలా అనేది సెకండరీ,
మాట్లాడదాం దాని గురించి కూడా మాట్లాడదాం.
అయితే సార్ మరి ఇందాక అడిగారు కార్యక్రమాలు కొన్ని, మీరు మేము కలిసే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, చేసాయి నేను చేసే కొన్ని ఉన్నాయి.
అవును
సార్, మీరు నేను కలిసి ఇప్పుడు మనం మొత్తం 3 దేవాలయాలు కట్టిస్తున్నాం.
అవును క్రాంతి కుమార్ గారు, సో దీంట్లో ఈ గుడ్ల గురించి అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పరిస్థితుల గురించి అక్కడ హరిజన్ వాడల్లో మన శ్రోతల కోసం ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ శ్రీధర్మ జ్యోతి కూడా గ్రామ స్థాయిలో ఉన్న దేవాలయాలు, గ్రామాల్లో ఉన్న హరిజనులు గిరిజనుల్ని మనం ధర్మం పట్ల ఎక్కువ అవకాశాన్ని వాళ్ళకి కల్పించే రకంగా మనం కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతల దేవాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి కాపాడుకోవాల్సిన అవసరం ఎంత అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మీరు ఎగ్జాంపుల్ చెప్పండి 2-3.
సరే, నేను ఫస్ట్ మనం ఫస్ట్ టెంపుల్ కట్టించిన పోలే అమ్మవారి గుడి విషయం చెప్తాను.
చెప్పండి.
పోలేరు అమ్మవారి గుడి ఇది వెదురుపల్లి ఎస్టీ కాలనీ, బాపట్ల మండలం వెదురుపల్లి ఎస్టీ కాలనీ, అంటే యానాది కాలనీ. అక్కడ పరిస్థితి ఏంటంటే గుడి లేదు, 140-130 కుటుంబాలు ఉంటాయి. 40 సంవత్సరాల నుంచి ఒక పోలేరు అమ్మవారి చెట్టు అంటే ఒక వేప చెట్టుని అమ్మవారిగా భావించి మొదట్లో వాళ్ళు పూజలు
చేసేవాళ్ళు. 140 కుటుంబాలు కూడా
సుమారు మొత్తం అంటే ఒకప్పుడు 70 or 80 ఉండేవి, ఇప్పుడు మొత్తం 140 కుటుంబాలు అయ్యి అంటే 40 ఇయర్స్ నుంచి పెరిగినాయి కదా కుటుంబాలు పెరిగినాయి కదా.
అవును,
అంటే వాళ్ళ పిల్లలు ఇది అవుతారు కదా. కాబట్టి అట్లా 140 కుటుంబం, నాకు ఇప్పుడు 140 కుటుంబాలు వస్తాను. అయితే అక్కడ ఏంటంటే గుడి లేదు. అంతకుముందు ఎప్పుడు 40 ఇయర్స్ బ్యాక్ స్టార్టింగ్ ఒకవేళ ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఆ పోలేరమ్మ చెట్టు అక్కడ పూజ చేసుకునే వాళ్ళు, అక్కడ ఉంది పవర్ ఉంది, ఆమె వచ్చేటప్పుడు వచ్చి వాకు చెప్పేది. అక్కడ ఎంత పవర్ అంటే వృధాగా కొమ్మ, వృధాగా ఆ యాప చెడు కొమ్మ తుంచిన సాయంత్రం ఒకటి జనం వచ్చింది. అంటే అమ్మవారు శపించడం కాదు, కోపించడం కాదు, నేను ఉన్నానని చెప్పి తిరిగేయడం.
అవును,
ఇప్పుడు అలా అనుకుంటే ఇంకేమైనా చేయొచ్చు. అమ్మవారు జ్వరం వచ్చి జ్వరం మాత్రం ఎందుకు వస్తుందంటే అరే నేను ఉన్నానరా నువ్వు చేసిన కరెక్ట్గా అని చెప్పి ఎండేట్ చెప్తున్నావు.
అవును, వార్నింగ్ ఇస్తుంది.
వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అదే చుట్టుపక్కల ఒకడు వచ్చి తేగాడడం మొదలు పెట్టాడు. అక్కడ వచ్చి అక్కడ తేగాడడం మొదలు పెట్టాడు. అరే నాయన ఇక్కడ అంటే ఇది చెప్పచ్చు నాకు తెలియదు, టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను, కానీ ఒక మొక్క చెప్తాను.
చెప్పండి.
వచ్చి అరే బాబు నాయన ఏంటి పరిస్థితి, మీరు ప్యాగ్ ఆడుతున్నావు అమ్మవారి చెట్టు అని చెప్పండి వినలా. ఆ రెండో ఏదో మంచి మీద పడ్డాడు, చాలా హెల్దీగా ఉండు. అటువంటి గ్రామ దేవతల చెట్టు, గ్రామ దేవత చెట్టు అనమాట. అయితే వాళ్ళు ఉండకుండా ఏం జరిగిందంటే చిన్నగా ఒక 20 or 18 బ్యాక్ ఒక అతను వచ్చి చిన్న ఒక ఇల్లు కొనేసి దాన్ని చర్చిగా మార్చి అక్కడ కన్వెన్షన్ వాళ్ళు పెట్టాడు.
20-18 ఏళ్ల క్రితం
సుమారు, అంటే 98, 2000, 2001 ఆ మేబీ సుమారు ఆ టైంలో. ఈ రోజు ఏంటంటే మేబీ సగం మంది ఇదైపోయారు. పక్కనే ఉంటున్నాడు, అక్కడ పక్కనే ఉన్నాడు. ఎవరికైతే రోగం వచ్చిందో అక్కడ వెళ్ళిపోతున్నాడు, మందులు వాడిస్తూనే ప్రార్థన చేసి దేవుడు దగ్గర అన్నాడు. మరి నిజంగా ఇవి ఉంటే మరి మందులు వాడకుండా తగ్గాలి కదా.
అవును,
మరి వాడికి పుట్టిన రోగాలు ఉంటాయి.
అవును,
మరి అయ్యని వాడు చెప్పుకోడు. ఇది ఒకటి. తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత నేను ఆ గ్రామంలోకి వెళ్తాను, అక్కడ పరిస్థితి చూడటం, వాళ్ళు అయ్యా మరి ఏందమ్మా ఏంటి మీరు అనగానే అయ్యా మాకు ఇట్లా పరిస్థితులు ఏం చెప్పంటాం, తర్వాత మిమ్మల్ని మీతో మాట్లాడటం, క్రాంతి ఖచ్చితంగా చేద్దాం, క్రాంతి అంత మహిమ గల గ్రామ దేవత, ప్లస్ ఇట్లా పరిస్థితి ఊళ్ళో అలా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చేద్దాం క్రాంతి అని మీరు అంటాం. కానీ తర్వాత స్టార్ట్ చేయడం
గ్రామ దేవత అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది క్రాంతి ఒక్కసారి అంటే, మన ఇద్దరం ఫోటోలు చూసాము, వీడియోలు చూసాము, నేను అక్కడ వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నాకు తెలుసు, కానీ మన శ్రోతలు చెప్పాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి గ్రామ దేవతలు?
గ్రామ దేవత పరిస్థితి మరి అద్వానంగా ఉంది సార్. ఏంటంటే మీరు నేను ఫోటో ఫస్ట్ ఫోటో పంపించాను మీకు నేను.
అవును,
పూజకి నోచుకోవట్లేదు, పూజకి ఇంకా అసలు నోచుకునే పరిస్థితి లేదు.
అవును,
అక్కడ కూడా ఏంటంటే ఉదయం లేస్తే వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకునే విధానం ఉంటారు కాబట్టి కొద్దిగా ఏదో వారానికో నెలకో ఏదో పండగ వచ్చినప్పుడు చేసుకునే పరిస్థితి వచ్చింది.
మన
పూజ సామాగ్రి ఉండడం వల్ల
వర్షం వచ్చినా అంటే కనీసం గచ్చన్నా ఉంటదా గ్రామ దేవతలకు?
ఆ ప్లేస్ కి అయితే ఏం లేదు, అసలు ఏం లేదు, పైన టాప్ గానీ ఏం లేదు, ఒట్టి చెట్టు వరకే ఉంది.
చెట్టు వరకే,
దానికి ఈ రోజు మనం రచ్చబండ కట్టిస్తున్నాం చక్కగా, గుడిలాగా ఒక మధ్యలో రచ్చబండ కట్టించేసి అమ్మవారికి చక్కగా భజన చేసుకుంటా గానీ, వాళ్ళు వచ్చి అమ్మవారికి పండగలప్పుడు గానీ దీపం వెలిగించుకుంటా గానీ, పండగలప్పుడు మనం పొంగలు పెట్టుకోవడం గానీ, భజన చేసుకుంటా గానీ, సత్సంగాలు చేసుకుంటా గానీ,
అవును
ప్రొడక్షన్ చేసుకుంటా కానీ అన్ని విధాలా కూడా మనం ఈ రోజు మొత్తం మన ఎస్టిమేషన్ మేస్త్రితో మాట్లాడితే అక్కడ వచ్చేసరికి అన్న 45,000 to 50,000 ఈజీగా అయింది అన్న, పైన అనేది మీరు చేసుకునే విధానం బట్టి ఉంటది అని చెప్పి అన్నాడు.
అవును, ఒకసారి చెప్తాను ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాలు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీధర్మజ్యోతి వారి ఆధ్వర్యంలో ఈ కడుతున్నామండి. ఎవరన్నా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక danadharma.org వెబ్సైట్ ని విజిట్ చేయండి, ఇంకా మీకు అక్కడ పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే danaenye దానా dhearme.org సో ఈ వెబ్సైట్ చూడండి, లేకపోతే ఫేస్బుక్ లోకి వెళ్ళి మీరు ఇదే కీవర్డ్ తో దానధర్మ అని టైప్ చేసిన మన ఫేస్బుక్ పేజెస్ కానీ అలాగే గ్రూప్స్ అన్ని మీకు విషయాలన్నీ తెలుస్తాయి. చెప్పండి క్రాంతి గారు.
అయితే ఈ రోజు మనం ఏంటంటే దానికి అన్ని విధాలా ఏర్పాటు చేశాము, అది దాదాపు పూర్తవకపోవచ్చు. ఫోటోస్ కూడా వీడియోస్ పంపించేస్తాను.
అవును
పంపించాను. తర్వాత వచ్చేసరికి రెండోది వచ్చేసరికి నందిరాజకోట బాపట్ల మండలమే నందిరాజకోట పక్కన ఒక నందిరాజకోట మార్కెట్ యార్డ్ పక్కన ఒక ఎస్టీ కాలనీ. అక్కడ ఏంటంటే అసలు అది ఆ ఊరు కూడా విచిత్రంగా ఉంటది, విచిత్రం విచిత్రం కాదు. అంటే అక్కడ ఏంటంటే కొంతమంది ఎప్పుడో ఎంతో కాలం నుంచి వచ్చేసి ఒక బారు ఇల్లు చేసుకున్నారు, బారు ఉంటారు అన్నమాట. ఇల్లు దాదాపు 120 నుంచి 140 ఇల్లు బారుగా ఉంటాయి వరుసగా, పక్క పక్కన ఉండవు, వెనక ముందు ఉండవు, ఎదురు ముందు ఉండవు, బారుగా ఉంటాయి అనమాట. రోడ్డు పక్కన బారుగా ఉంటది అనమాట. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లో అక్కడికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు నమ్మి అక్కడంతా ఇష్టం ఎరుకుల వాళ్ళు వాళ్ళంతా ఏంటంటే పోలేరు అమ్మవారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. కంటిన్యూషన్ కాదు కామ ఇన్నర చెప్పాను అట్లా కన్వర్షన్ జరిగిపోయింది, ఒక కొంచెం చర్చి కన్వర్షన్ చేసేస్తే మళ్ళా
జరిగిపోయింది.
దాదాపు మేబీ ఇంచుమించు సగం మంది దాదాపు 50 కుటుంబాల కుటుంబాలు అయిపోయింది. 50 ఇల్లు ఒక వచ్చే 40 కట్టికలు ఉంటాయి. వాళ్ళేంటి మనం అక్కడ మేము మనం ఆ రోజు దీపారాధన కార్యక్రమం చేస్తామని చెప్పి వెళ్ళాం కదా కార్తీక దీపోత్సవం. వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి చూసి ఏమయ్యండి ఇంత ముందు చేసుకుని కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉందండి, మేము పలానా ఆర్థిక పరమైన మాకు ఇబ్బంది ఉంటాయని చెప్పిన తర్వాత అది కూడా మీతో మాట్లాడు. అక్కడ పరిస్థితి కూడా సేమ్ యాజ్ ఇస్, అక్కడ ఏంటంటే చెట్టు లేదు కానీ పోలేరమ్మ అని భూమి మీద పెట్టుకున్నారు. ఇలా పెట్టుకోకూడదు అయ్యా, మీరు ఏమైనా కట్టుకోవాలి ఇట్లా చేయకూడదు అంటే మా పరిస్థితి అని చెప్పిన తర్వాత సరే మనం షెడ్ వేపించాము, దానికి సంబంధించి మెటీరియల్ ఇచ్చాము, వాళ్ళు కట్టుకుంటా అన్నారు. దానికి కూడా మనకి 35 దాకా అవుతుంది, సుమారు 35-40 దాకా అవుతుంది సుమారు. దానికి
కూడా
మీకు మొన్న అది నిర్మాణం జరుగుతుంటే అది మీకు పంపించాను నేను.
అవునండి.
తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ బేతపూడిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి వేరు నాగేంద్ర స్వామి వేరు. నాగేంద్ర స్వామి ఏంటంటే పెద్దగా ఉంటాడు, చాలా పడవ ఉంటాడు, పడగ కూడా చాలా పెద్దగా ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే మనకి కరెక్ట్ గా ధ్యానం బాచుకుంటాడు మనిషి, అంతే మనిషి అంటే రూపం.
అవును
ఆయన సుబ్రహ్మణ్య స్వామి.
అర్థమైంది.
అంటే మనకి ఇప్పుడు మనం మూర కొలుస్తాం చూసారా?
అవును.
మూరలో సగమే ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి. అంటే చాలా మంది చోటు తెలియక అంటే తెలియవడింది అనుకుంటారంటే చిన్నపిల్ల అనుకుంటారు, కానీ స్వామి రూపం అంతే. ఇక స్వామి రూపం అంతే, మూరలో సగమే ఉంటాడు అంతే స్వామి. అయితే ఒక ఇంట్లోకి వచ్చేసి పొట్ట ఏర్పడింది ఇంట్లో, స్వామి కనబడుతున్నాడు వాళ్ళకి. ఫస్ట్ మామిడి పాము పిల్ల అనుకొని తీసిపెట్టి మాయమైపోయాడు, కళ్ళ ముందు మాయమయ్యాడు. ఫస్ట్ పాము పిల్ల వచ్చింది ఇంట్లోకి, ఏదో ఏదో పురుగు వచ్చింది ఏదో అన్నట్టు, అంటే ఇళ్ళలోకి వస్తుంటాయి కదా చిన్న చిన్న గ్రామాలు పొలాల దగ్గర నుంచి అనుకొని కర్ర తీసుకునేటప్పుడు కళ్ళ ముందు మాయమైపోయాడు. వాళ్ళకి అర్థం కాల ఏందా బయటకు పోయింది చెప్పాను. సరే మళ్ళీ కొన్నేళ్ళకి మళ్ళీ కనబడ్డాడు, కొన్నోళ్ళకి ఏంటి ఆ పుట్ట తవ్వేద్దాం అని చెప్పి అనుకునేటప్పటికి అప్పుడు మళ్ళీ కనబడ్డాడు. సరే ఏంటి అప్పుడు కనబడి మాయవాడు మళ్ళీ వచ్చాడు, ఏంటి పాము ఎంతే ఉంది, పిల్ల పాము రాలేదు, ఎంత పాము పడగింది, అంత పడగ వచ్చిందని చెప్పి ఆలోచించాం. కానీ సుబ్రహ్మణ్య స్వామి ఎవరు చెప్పారంట, కనుక్కుంటే వెళ్ళి ఏంది ఇట్లా కనబడుతుంది చిన్నగా ఉంది, కానీ పడగ మాత్రం చాలా భారీగా ఇప్పుతుంది, కనబడి మాయమైపోతుంది చెప్పి అడగంగానే అయ్యా ఎవరో కాదు, నీ ఇంట్లోకి వచ్చి పొట్టలో నీ ఇంట్లోకి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పానంగానే ఆటోమేటిక్ గా చిన్న పొట్ట పెద్దైపోయింది, ఆటోమేటిక్ పెద్దైపోయింది. కొన్ని రోజులు ఆ చిన్న పొట్టే పెద్దైపోయింది.
అర్థమైంది. మనం అక్కడికి వెళ్ళింది అదే కదా క్రాంతి?
అవును అవును ఆడకి వెళ్ళాము. సరే వాళ్ళు ఏం చేశారంటే ఇక ఇంట్లో ఉండకూడదు అని చెప్పి పక్కన చిన్న రూమ్ వేసుకున్నారు. ఒక చిన్న రూమ్ వేసుకున్నారు. ఆ రూమ్ వేసుకున్న తర్వాత అక్కడే చిన్నగా ఫస్ట్ వాళ్ళు అక్కడ పూజలు చేయటం, స్వామివారిగా వాళ్ళకి కనబడటం, చిన్నగా వాళ్ళు భజన చేసే వాళ్ళని వారానికి ఒకసారి వచ్చి భజన చేసి పొట్ల పాలు పోయటం, కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వచ్చి పిల్లలు పుట్టాలని చెప్పి అని కోరుకుంటే అక్కడ ఫస్ట్ ఇద్దరు ముగ్గురికి పిల్లలు పుట్టడం, తర్వాత ఇక్కడ మహిముందని చెప్పని జనాలు చిన్నగా అక్కడికి రావటం, ఇవన్నీ కార్యక్రమం జరుగుతూ వచ్చినాయి. కానీ అక్కడ ఆ స్వామికి పైన ఏమి లేవు, పైన ఆయనకి ఒక ఆక ఏం లేదు, అంటే షెడ్ లాగా ఏం లేదు. అయితే వారం వారం భజనలో స్వామి వస్తా ఉంటాడు. అది స్వామి వచ్చేసేసి అంటే ఇప్పుడు వాక్ అంటారు చూస్తారా, వాక్ అన్ని మనిషిలోకి వస్తా చూస్తారా.
అవును.
ఆ వాక్ అనేది వచ్చేసి ఏం జరుగుతుందంటే అయ్యా ఏంటి మరి ఏం చేయాలి అనగానే ఏం లేదు, ఇటు 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 వస్తు బయట నుంచి వస్తారు వాళ్ళు, వాళ్ళు చేస్తారు మీకు, వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడగండి అని చెప్పి అన్నారు. అదే సమయం చెప్పిన కొన్ని రోజులు టైం మనం వెళ్ళటం జరిగింది, వాళ్ళ విషయం చెప్పారు. స్వామి చెప్పినట్టు మనం కూడా సత్యం చేస్తామని చెప్పి మాటిచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ గ్రామ దేవతల రెండు గుళ్ళు అయిపోయిన తర్వాత మూడో గుడిగా మనం అది చేద్దామని చెప్పి అనుకున్నాం సార్.
అవును అవును క్రాంతి. సో క్రాంతి చాలా 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 విపులంగా చెప్పావు, యాక్చువల్ గా శ్రోతలకు కూడా బాగా అర్థమవుతుంది గ్రౌండ్ లో ఎలా ఉన్నాయి కార్యక్రమాలు ఏంటని. సో క్రాంతి, ఇప్పుడు ఈ వీటన్నిటిని మనం చేస్తున్నాం, అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, అలాగే పిల్లలకి చాలా స్కూల్స్ కి మనం ప్రతి సంవత్సరం బాపట్ల ఏరియాలో పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నాము, అలాగే ఫీడ్ కంటెంట్ మొదలు చేస్తున్నాము, అలాగే అన్నదానం కూడా చేస్తున్నాము, ఈ సామూహిక కార్యక్రమాలు శ్రావణ మాసంలో, దసరాలో, కార్తీక మాసంలో, అలాగే శివరాత్రి రోజు పూజలు చేపిస్తాం. సో ఇవన్నీ మనం చేస్తున్నాం. సో నా ప్రశ్న ఏంటంటే క్రాంతి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే నీకు అర్థమైన దాన్ని బట్టి మనం ఏం చెయ్యాలి, అసలు ఒక కామన్ మ్యాన్ ఏం చెయ్యాలి?
చెప్పమంటారు కామన్ మ్యాన్ అంటే సార్, ఇక్కడ ఐదు రకాలుగా ఉంది సార్ పరిస్థితి వేరు. కానీ నేను ఒక మాట చెప్తాను మీకు.
చెప్పండి చెప్పండి.
కామన్ మ్యాన్ అనేవాడు హిందూ ధర్మం గురించి తెలిసిన వాడు అయిన వాడైతే, తెలియని వాడని సార్ తెలుసుకొని చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక పాస్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే బైబిల్ చదివించడం, ప్రార్థన తీసుకెళ్ళటం, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోవటం. ఈ ముస్లిం ఇమామ్ ఉన్నాడు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్ని కుటుంబాలని గాలి చేసుకోవటం, సరి చేసుకోవటం, అరే మన 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 ఇది మన కమ్యూనిటీ ఇది, మన దేవుడు ఇది, మన ధర్మం ఇది, మన శాస్త్రం ఇది, వీళ్ళే మనం ఫాలో అవ్వాలి అన్నట్టుగానే హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి హిందూ అనేవాడు తన పిల్లలకి తన కుటుంబాన్ని సరి చేసుకునే బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మంచి మాట చెప్పారు క్రాంతి, చెప్పండి చెప్పండి.
ఉండదు అది అది లాకే మనలో లోపము, మనలో కన్వర్షన్స్ అనేవి అవి లాకే ఎక్కువ శాతం జరుగుతుంది. రెండోది వచ్చేసి ఈ దేవాలయాల వ్యవస్థ, ఈ పూజారి వ్యవస్థ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అందులో వాళ్ళని తప్పు పట్టలేము, కరెక్ట్ అనలేము వాళ్ళని.
అర్థమైంది.
మనం వాళ్ళని తప్పు పట్టలేము, కరెక్ట్ అనలేము. అండ్ నెక్స్ట్ స్వామీజీ వ్యవస్థ. స్వామీజీ వ్యవస్థ ఏంటంటే నా ఆలోచన చెప్పమంటారా, స్ట్రైట్ చెప్తున్నాను, మీరు వేరుగా అనుకోవద్దండి.
చెప్పండి చెప్పండి.
లక్షల కోట్లు ఒక చోట కూర్చొని లక్షల కోట్లు వెనకేసుకునే వ్యవస్థలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు.
అవును.
కాషాయం కట్టుకొని.
అవును.
వీళ్ళేంటంటే నేనొక్కడినే ఆలోచనతో వీళ్ళు ఎదుగుతున్నారు, ఏదో చేస్తున్నారు. ఓకే, వాళ్ళు చేసేవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ రోజు ఒక పాస్టర్ 10 మంది పాస్టర్లు తయారు చేసుకుంటున్నాడు, ఒక ఇమాము ఒక 4 ఇమాములు తయారు చేసుకుంటున్నాడు.
అవును,
ఒక స్వామీజీ వ్యవస్థ ఒక 10 మంది స్వామీజీ తయారు చేసుకోలేకపోతున్నాడు.
అవును,
ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1000 మంది స్వామీజీలు ఉంటారు, వాళ్ళ జీవితకాలంలో 1000 మంది 10 మంది 10,000 మంది అవుతారు, 10,000 మంది వాళ్ళ జీవితకాలంలో 100,000 మంది అవుతారు. ఈరోజు నేను నేను ఒక్కటి చెప్పగలను సార్.
చెప్పండి.
వ్యవస్థ అనేది నేను నేను అనుకోవడం వల్ల హిందూ ధర్మంలో అంటే అన్నికని ఉంది, మనలో ఎక్కువ నేను అనుకుంటున్నా.
సో క్రాంతి కుమార్ గారు, మీరు మీరు చెప్పిన దానికి తోడుగా మనం ఇంకొకటి ఇంకొకటి నాకు అనిపిస్తూ ఉంటుంది సహజంగా. ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలకి డబ్బులు వేయటం కంటే ఇట్లా మనం తెలిసినటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో మన కాలనీలో ఉన్న గ్రామ దేవతల దేవాలయాలకి సహాయం చేస్తే ఎలాంటి మార్పు వస్తుంది?
ఈరోజు మీరు కలర్ చూస్తున్నారు కదా సార్?
అవును,
చెవులతో వింటున్నాం, కలర్ చూస్తున్నాం. హిందూ దేవీ దేవతల ఆలయాలకి పెద్ద పెద్ద ఆలయాలకి ఇస్తున్నటువంటి డబ్బు అంతా కూడా ఏం జరుగుతుంది? హిందూ ధర్మానికి ఉపయోగపడుతుందా?
పడట్లేదు.
లేదు, అది తెలిసి కూడా ఇస్తున్నారు.
అవును అవును.
ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో మొక్కేసుకున్నాం ఇచ్చేస్తున్నాం. వీరికి తెలియదు ఏంటంటే మొక్కుకున్నావు ఇచ్చుకున్నావు కాదు, ధర్మాన్ని కాపాడుకున్నావు లేదనేది మెయిన్ అక్కడ.
అవును అవును క్రాంతి.
కాబట్టి నాకు తెలిసి హుండీల్లో వెయ్యొద్దని అన్ను వేయమని అన్ను, కానీ వెయ్యడం నాకు నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది.
సో దీనికంటే గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సంస్థలకు కానీ లేకపోతే డైరెక్ట్ గా గ్రామ దేవతల దేవాలయాలకు కానీ ఇట్లా ఏదో ఒక చిన్న స్థాయిలో సమాజాన్ని ధర్మాన్ని మార్చేటువంటి వాళ్ళకి ఇస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది.
ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆశించినంత మనం చేస్తాం చేయడం సెకండరీ.
అవును,
ఖచ్చితంగా వర్క్ మాత్రం మనం వదిలిపెడతాం.
అవును,
ఆ టైప్ ఆఫ్ వర్క్ మాత్రం మనం మొదలు పెడతాం, ఖచ్చితంగా మొదలు పెడతాం.
అవును క్రాంతి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న మీకు.
సార్ చెప్పండి.
ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా మీరు ఈ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు, అంత బానే ఉంది. సమాజంలో అంతకు ముందర మీ మీద ఉన్న అభిప్రాయానికి ఇప్పుడు మీ మీద ఉన్న అభిప్రాయానికి ఏమన్నా తేడా ఉందా? మన హిందూ ధర్మం మీద పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి చాలా మందికి ఎలా ఉంటదంటే వీడికేం పని లేదురా, పని లేదు కాబట్టి ఏదో చేసుకుంటున్నాడు అని ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. వీడి పని వీడు చేసుకోడు, చేసుకోకుండా ఇట్లా ఏదో చేస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ మీ స్వానుభవం ఏంటి?
సరే ఓకే, నేను చెప్తాను. మీరు మంచి క్వశ్చన్ వేశారు నన్ను. అయితే నేను చెప్పుకునేది మరి నా గురించి చెప్పి చెప్పుకుంటుంటారేమో, కానీ వాస్తవంగా నా గురించి నేను చెప్పలేదు.
చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు మైండ్ మీడియా రేడియో స్టేషన్ లో భారతీయత మన బాధ్యత కూడా, మనం ఎక్కువ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం, కాబట్టి అదే తెలుసుకోవాలని అనుకుంటారు శ్రోతలు.
సార్ ఒకటి, ఫస్ట్ నేను సాధారణ మనిషిలాగే ఉండేవాడిని, నలుగురు తిరిగేవాడిని జస్ట్ అంతే. అప్పుడు నాకు గుర్తింపు అంటే ఏం లేదు. ఒక స్టూడెంట్ లైఫ్ అది. తర్వాత ఆధ్యాత్మికంగా నేను దేవుణ్ణి పూజ చేసుకున్న తర్వాత, పూజ చేసుకునేటప్పుడు ఆ అబ్బాయి పూజ చేసుకునేవాడు మాత్రమే, ఆ అబ్బాయి అబ్బాయి శివుణ్ణి నమ్ముతాడ్రా పూజ చేసుకుంటాడ్రా అంతే. కానీ ఎప్పుడైతే మనం ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామో, ఈరోజు నన్ను పేరు పెట్టి ఎవరు తెలవరు మా ఫ్రెండ్స్ కూడా. బయట ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను కాబట్టి దండం పెడుతున్నారు, ఫస్ట్ లో కొద్ది ఇబ్బంది ఫీల్ అయ్యేవాడిని. నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు నాకు దండం పెడుతుంది, నేను ఫీల్ అయ్యేవాడిని. ఏది నా దండం పెడుతున్నా పెద్దవాళ్ళని పెట్టకూడదంటే అయ్యా నీకు పెట్టచ్చయ్యా అని వాళ్ళు. మా ఫ్రెండ్స్ కూడా నా పేరు పెట్టి పెట్టడం మానేస్తారు. అంటే మనం చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళ దృష్టిలో ఒక భగవంతుడు భగవంతుడికి దగ్గరగా ఉన్న వ్యక్తి వీడు, ఒక స్వామి, ఒక స్వామి లాగా, ఒక గురువు లాగా భావిస్తున్నారు వాళ్ళు.
అర్థమైంది. అవును,
అంటే మన విధ కూడా అలాగే ఉంటది. మన మన విధానం కూడా మనం చేసే పనే కాదు, మనం పలకరించే విధానం గాని, వాళ్ళకి మంచి మంచి మాట చెప్పే విధానం గాని, మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ముందు పెద్దల్ని గౌరవించడం, చిన్న వాళ్ళకి మంచి మాట చెప్పడం, మనం ఇప్పుడు మనం కలిసి చేస్తున్నటువంటి ధర్మ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి చాలా గౌరవం దక్కుతుంది. ప్రతి విషయంలో కూడా ఈరోజు ఆ దాన ధర్మ క్రాంతి, ధర్మయోధ క్రాంతి అంటున్నారు.
అవును, అది అది నిజంగా
చాలా తేడా ఉంది సార్ అప్పటికి ఇప్పటికి. చాలా తేడా ఉంది, చాలా చాలా తేడా ఉంది. అది మాటలు చెప్పేది కాదు,
ఇది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా క్రాంతి. ఇన్ని మండలాలు, ఇన్ని గ్రామాలు, ఇన్ని కాలనీలు చేయటం అనేది సాధారణమైన విషయం కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే అంటే సుమారు ఒక 40-50 గ్రామాల్లో మీ పేరు తెలుస్తుంది సహజంగా. ఇప్పుడు 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 చెప్పినా కూడా, బాపట్ల మండలంలో, చీరాల మండలంలో చెప్పినా ఇప్పటికీ 40-50 గ్రామాల్లో మీ పేరు తెలియదా?
ఇప్పటికి మేము 54 గ్రామాలు దిగుతాం సార్.
54 గ్రామాలు, ఇది చిన్న
54 గ్రామాలు దిగుతున్నాం. అది ఇప్పటికి అంటే దాదాపు బాపట్ల మండలం చాలా పెద్దది.
అవును,
దాదాపు 100 ఏరియాలు, అంటే 100 గ్రామాల దాకా ఉంటది. చాలా పెద్దది బాపట్ల మండలం, చాలా పెద్దది. అయితే మేము దాదాపు 54 గ్రామాలు దిగుతున్నాం.
అవును,
ఖచ్చితంగా మేము ఏంటంటే నెలలో 2 సార్లు ఆ గ్రామానికి ఈజీగా వెళ్తాం. 2 సార్లు 3 సార్లు వెళ్తాం, పని ఉంటే 3 సార్లు వెళ్తాం. అట్లాగే రెండు కొద్దిగా పరిస్థితులు గ్రామాలలో వేరుగా ఉండి ఇదిగా ఉంటే 2 చర్చిలు కూడా ముగించాం. దానికి కారణాలు ఉన్నాయండి. అది అక్కడ ఎవరు కూడా లేకపోయేటప్పటికి వాడు బాగా ఇచ్చేస్తున్నాడు.
అవన్నీ ఇల్లీగలే కదండి.
ఇల్లీగలే.
సో క్రాంతి గారు,
అందరూ హిందువులు ఉన్నారు
ఇంకా మన
గ్రామంలో.
ఎక్కువ ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇక్కడతో మనం ఈ షో క్లోజ్ చేద్దాము. వెళ్ళే ముందు మైండ్ మీడియా వారి తరపున, భారతీయత మన బాధ్యత తరపున శ్రోతలందరికీ ఒకసారి చెప్పేది ఏంటంటే, మన గ్రామాల్లో హరిజన గిరిజన వాడల్లో మనం మార్పు తీసుకురానంత వరకు మనం ఫేస్బుక్ లో కానీ అలాగే ఇతర ప్రచార మాధ్యమాల్లో కూడా ఎంత నెత్తి నోరు బాదుకున్నా మనం గ్రౌండ్ మీదకి దిగి క్రాంతి కుమార్ లాంటి ఒక హిందూ వీరుల్ని, హిందూ వారియర్స్ అని అంటాను నేను. సో ఈ ఇట్లాంటి హిందూ వారియర్స్ ని మనం సపోర్ట్ చేయనంత వరకు మన ధర్మం ఎక్కువగా మెరుగుపడే అవకాశం లేదని నేను స్వతహాగా అనుకుంటాను. ఇలాంటి వ్యక్తుల్ని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ధార్మిక నాయకులుగా తయారు చేసే బాధ్యత దాన ధర్మ సంస్థకి, మా సంస్థకి, ఎంతో మంది స్నేహితుల ద్వారా కలగటం మా అదృష్టం. సో మరిన్ని దాన ధర్మ, అలాగే శ్రీధర్మజ్యోతి, బాపట్ల క్రాంతి కుమార్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా మెరుగైన స్థాయిలో విస్తరించి మన ధర్మానికి, మన దేశానికి మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. క్రాంతి గారు, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా మన శ్రోతలకి చివరిగా?
మీరు మొత్తం చెప్పారు. మీదే ధర్మాన్ని కాపాడాలంటే నాకు తెలిసి 2 ధర్మం సార్. ఒకటి వారికి వారిగా బయటకు వచ్చి ఆ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవటం. హలో
చెప్పండి.
వారికి వారిగా వచ్చి ఆ ధర్మాన్ని కాపాడే బాధ్యత తీసుకోవటం, వారంతా వాళ్ళు కృషి చేయటం, వాళ్ళు వర్క్ చేయటం. రెండోది వర్క్ చేసేవారికి హెల్ప్ చేయటం.
అవును, కరెక్ట్.
నేనైతే ఈ రెండు నేను భావిస్తాను. ఒకటి వాళ్ళు చెయ్యాలా, లేదు చేసేవారికి సహాయపడాలి.
అవును అవును, మంచి మాట చెప్పారు క్రాంతి కుమార్ గారు. మళ్ళీ మనకి క్రాంతి కుమార్ గారు, మీ సమయాన్ని మా కోసం, మా శ్రోతల కోసం, మైండ్ మీడియా వారి కోసం, భారతీయత మన బాధ్యతలో మీ అభిప్రాయాలు, అలాగే మీ కార్యక్రమాలు, మీ అనుభవాలు మా శ్రోతలందరితో పంచుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు. మళ్ళీ మనం సమయం ఉన్నప్పుడు ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ మనం కార్తీక మాసం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మన రేడియో షోలోకి వచ్చి మన అనుభవాలను పంచే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు క్రాంతి కుమార్ గారు. ఇదండి శ్రోతలందరికీ భారతీయత మన బాధ్యతలో ఈరోజు మనం పరిచయం చేసుకున్న వాళ్ళు శ్రీ ధర్మజ్యోతి ట్రస్ట్ ఫౌండర్ క్రాంతి కుమార్ గారు బాపట్ల. ఇలాంటి ధర్మవీరులని హిందూ వారియర్స్ని మనం సపోర్ట్ చేసి మన దేశానికి మన ధర్మానికి సేవా కార్యక్రమాలకి ఊతాన్నిచ్చే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వచ్చేవారం భారతీయత మన బాధ్యతలో మరొక ఎపిసోడ్తో మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. జై భారత మాత. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి కుమార్ గారు.